టైం అవుతే మొదలెట్టండి. నేను కూర్చున్నాను, మామూలుగా చెప్తున్నాను, టైం అయితే మానసిక స్థితి మారినంత వరకు మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని సాధనలు చేసినా రాక్షసులు అవుతారు తప్ప దేవతలు అవరు. రావణాసురుడు పెద్ద ఎగ్జాంపుల్. మానసిక స్థితి మారాలి, అది నేను చెప్తున్నది. ధ్యాన స్థితి అంటే అర్థం అది. మనస్సులు మారకుండా దానికి సాంగ్స్ బెస్ట్. అందుకు అది జాగ్రత్తగా వినండి. పాటలు ఎన్నుకోవటంలో ప్రయత్నం ఏంటి అంటే నేను చెప్పిన సబ్జెక్ట్ కవర్ అవ్వటానికి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్రై చేస్తున్నా. అది మనసులో ఉంచుకుని వినండి.
ఎండలోకములకు అప్పడగు తిరువేంకటాద్రి చుగంతి.
Thank you.
చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ధ్యాన స్థితిలో భగవంతుని యొక్క లక్షణాలన్నీ కూడా మనలో ప్రతిబింబించాలి. ఇంజనీరింగ్ కోర్సు జరుగుతూ ఉంటే మనమేం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇంజనీర్ వలె వాడు ప్రవర్తించాలి అని. దానికి ఏం చేస్తాం? ఆ విద్య నేర్చుకోవటానికి ఇంజనీర్ ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందజేస్తాం. డాక్టర్ అంటే ఏం చేస్తాం? డాక్టర్ వలె ప్రవర్తించడానికి కావలసినటువంటి విద్యను అందజేస్తాం. ధ్యానములో నువ్వే పరమాత్మ వలె ప్రవర్తించటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంటే అర్థం ఏంటి? నీ క్లాసెస్ ఏం జరుగుతున్నాయంటే ధ్యానములో నువ్వే భగవంతుడి వలె ప్రవర్తించాలి. దానికి కావలసినటువంటి విద్య అంతరంగము నుంచి రావాలి. అంతరంగములోంచి నీకు ఆ ప్రబోధము వస్తే, ఆ జ్ఞానము వస్తే నీవు యోగి వలె ప్రవర్తించగలవు. బాహ్యముగా విన్నటువంటి విషయాల వల్ల అలాంటి ఒక శక్తి, అలాంటి ఒక స్థితి ఉన్నదనే మాత్రమే అర్థం అవుతుంది తప్ప ఆ జ్ఞానాన్ని అందజేయటము అసంభవము అని కూడా మనం అర్థం చేసుకోవాలి. లెక్చర్ల వల్ల జ్ఞానం రాదు. ఆత్మజ్ఞానము, యోగ విద్య, ఋతుంభరా ప్రజ్ఞ, ఈ ప్రజ్ఞ అంతఃస్ఫురణ వల్ల రావాలి. అంచేత ధ్యాన విధానము అంటే అంతఃస్ఫురణను జాగృతము చేసేటటువంటి విద్య. అంతఃస్ఫురణ మనం ఎప్పుడు జాగృతం చేయగలము? దానికి కావలసినటువంటి పరిస్థితులు క్రియేట్ చేసుకోవటం, సృష్టించుకోవటమే ధ్యానము. అంచేత ధ్యానము యొక్క లక్ష్యము మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. ఏంటి లక్ష్యము అంటే అంతఃస్ఫురణ, అంతఃప్రేరణ, ఇంట్యూషన్, లోపల నుంచి వస్తున్నటువంటి జ్ఞానము. అది ఎప్పుడైతే వస్తుందో మీకు శాంతి వస్తుంది. అంతవరకు శాంతి అనేది మీకు జీవితాలలో రాదు. అది యోగులు మనకి అందజేస్తున్నటువంటి రహస్యము. బయట నుంచి ఎవరి ద్వారానో నీకు సహాయము లభిస్తుంది, నీకు శాంతి లభిస్తుంది, లభించదు. ఎటలైజ్ చేయగలడు నీకు ఆ దిశలో వెళ్ళటానికి కావలసినటువంటి ఉత్సాహాన్ని ఇవ్వగలడు. కానీ ఉత్సాహం నువ్వు తెచ్చుకోవాలి. దానికే యోగులు పెట్టేటటువంటి పేరు శ్రద్ధ. ఈ శ్రద్ధ హోప్, ఆశ అనేటటువంటి ఒక ఇంట్యూషన్ ద్వారా డెవలప్ అవుతుంది. ఆశ అనేది ఎంత ఎక్కువ మీలో ఉంటే, ఇంటి మన ఆశ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థులుగా మనం మారాలి, అత్యాశ అనిపిస్తుందిగా. కానీ యోగులు ఏమంటారు, అత్యాశ కాదు, అది నీ సహజ ధర్మము, అలా ఉండకపోవటం తప్పు. నువ్వు అలా ఉండటం లేదు, అది నీ తప్పది. శుద్ధరేదాత్మానమాత్మానం, నీ అంతట నువ్వు నిన్ను ఉద్ధరించుకోవాలి తప్ప ఎవడో నిన్ను ఉద్ధరించలేడు. కానీ ఏం చేయగలడు అంటే ఇలాంటి ఒక స్థితి ఉంది, నువ్వు ప్రయత్నము చేస్తే నీకున్నటువంటి కష్టాలు క్షణములో మాయమవుతాయి. అల్పకాల సబ్ విద్య ఆయి, 64 రోజులలో 64 విద్యలు నేర్చేసుకున్నట్టు శ్రీకృష్ణుడు. నువ్వు నేర్చుకోవచ్చు. అది శ్రీకృష్ణుడు యొక్క గొప్పతనం ఏం కాదు. ధ్యాన స్థితిలో నువ్వు ఉండగలిగితే, అసలు 64 రోజులు పట్టింది. పాపం శ్రీకృష్ణుడు ఈజ్ ఎ వెరీ డలర్డ్, పరమ మూర్ఖుడు, ఫూల్. ఒక క్షణంలో రావాలి, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ లో వస్తుంది. అది మీకు అనుభవంలో ఉందా లేదా? మీకు అనుభవంలో ఉంది, మీరు గుర్తించటం లేదు దాన్ని. మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్తే బ్రిలియంట్ స్టూడెంట్ అనుకుందాం, క్వశ్చన్ పేపర్ చూడగానే వాడికి తెలుసు వాడు జవాబు ఇవ్వగలడం. దీనికి టైం పడుతుంది, ఆవిడికి జవాబు ఇవ్వటానికి టైం పడుతుంది. కానీ ఆ ప్రశ్నలన్నీ చూసి, ఈ ప్రశ్నలన్నిటికీ వీటికి నేను జవాబు ఇవ్వగలను అని 100% కరెక్ట్ గా ఎంత టైం పడుతుంది వాడికి చెప్పటానికి? అది తక్షణం క్వశ్చన్ చూడాలని తెలుసుకుంటున్నాడు. అది నేననేది ఇంకా 64 రోజులు ఎందుకు? ఆన్సర్ ఇవ్వటానికి టైం పట్టి ఉంటుంది. పాపం గురువు వినాలి కదా. పాపం పరీక్ష పెట్టాలి, గురువు తప్పది, పాపం శ్రీకృష్ణుడు తప్పు కాదు. వదిలేద్దాం శ్రీకృష్ణుడిని, మనం ఆ తప్పు చేయం. అసలు ఆ భావం అర్థమవుతోందా? అది ఏదో ఎప్పుడో వచ్చే స్థితి కాదు, తక్షణం వచ్చేటటువంటి స్థితి. అది అనుక్షణము మనం ఉండేటటువంటి స్థితి. కానీ ఏమవుతోంది, అనుక్షణము ఆ స్థితిలో ఉండకుండా ఆ స్థితి నుంచి చ్యుతులవుతూ ఉంటాం మనం, డిస్టర్బ్ అవుతూ ఉంటాం మనం. డిస్టర్బ్ కాకుండా నువ్వు స్థిరంగా ఉండగలిగితే యోగస్థ కురు కర్మాణి, ఆ యోగములో అంటే ఏమిటి, ఆ స్థితిలో మీరు ఉండాలి అంటే ఏం చేయాలి, ఏం చేయక ఆ స్థితిలో ఉండటమే. కిందకి దిక్కండి, కోరికలు లేనటువంటి స్థితి, ఆలోచనలు లేనటువంటి స్థితి నిద్రాస్థితి కదా. నిద్రలో ఆలోచనలు లేవు, కోరికలు లేవు, కానీ నిద్ర నుంచి మీరు బయటకు వస్తే ఎలా ఉన్నవాళ్ళు అలాగే బయటకు వస్తారు అంతేగా. కానీ మెలకుగా ఉండి కోరికలు లేనటువంటి స్థితిలో ఉండలేమా, ఆ స్థితి ఊహించండి. మీరు మెలకుగా ఉన్నాము, ఏ ఆలోచన లేదు, ఏ కోరిక లేదు, ఆ క్షణములో నువ్వు భగవంతుడివే. ఆ క్షణంలో ఎప్పుడెప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉండగలుగుతావో ఆ స్థితిలో నువ్వు భగవంతుడివే. నువ్వు అదే స్థితిలో ఉండిపోగలిగితే క్రైస్ట్, కృష్ణుడు వీళ్ళందరూ చేసినటువంటి మిరకిల్స్ కూడా నువ్వు చేయగలుగుతావు. సెంటెన్స్ తప్పు, భావం కరెక్ట్. ఇందువల్ల భావం కరెక్ట్ చెప్పాను నేను, భావం తప్పేం చెప్పలే, కానీ సెంటెన్స్ తప్పు. ఏం చెప్పాను నేను, ఆలోచనారహిత స్థితిలో ఏ విధమైనటువంటి కంపనాలు లేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే నువ్వు ఉండవు కదా. ఇంచేత మళ్ళా నేను అనేసరికి ఓ ఆలోచన వచ్చింది, ఇచ్చితుడు అయ్యావు నువ్వు. అహంకారాన్ని పోగొట్టుకోమంటావు అంటే అర్థం అది, నాకు అహంకారం వస్తుంది కనుక నీ పని చేయను అనేటటువంటి అహంకార వేత్తలను నాకు చాలా మంది తెలుసు. అది శీర్షాసనం వేసిన అహంకారం అన్నమాట, అది చాలా మంది తెలుసు నాకు. శాంత స్థితి, ఆలోచనారహిత స్థితి. కానీ ఈ స్థితికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి మీరు, నేను చెప్తున్నటువంటి ఆలోచన పరిధి అంతా మనస్సు ఆలోచించి చించి 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 అలసిపోయాక. నువ్వు ముందే ఆలోచన రహిత స్థితికి వెళ్తాను అంటే వెళ్ళలేవు. అంచేత ధ్యానములో ఆలోచించేటటువంటి విధానాలు చెప్తున్నాను, ఇది కూడా మీరు ఆలోచించాలి. కళ్ళు మూసుకుని 21వ ఓంకారం తర్వాత ఈ క్యాసెట్లు మీ ఆలోచనలలాగా మీరు వినాలి. క్యాసెట్ వినకండి, కొంచెం మార్పు ఏంటంటే ఆలోచనలు మీవి నావి కాదు, ఇదంతా ఆలోచన స్రవంతే. ఏం చెప్తున్నాను, ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా అశాంత స్థితిలో నువ్వు ఉండిపోతే ఆ స్థితిని అలాగే ఉంచుకోగలిగితే యోగస్థ, నువ్వు యోగస్థితిలో ఉన్నావు. నువ్వు సాధనలు చేయక్కర్లే. చాలా మంది బాధపడతారు, మాస్టర్ నేను సాధనలు చేయలేకపోతున్నాను అని. హెల్ప్ చేస్తాయి సాధనలు, హెల్ప్ చేయవంటలే. కానీ మన లక్ష్యం ఏమిటి అంటే సాధనలు కాదు, యోగస్థితి. శాంతంగా ప్రశాంతంగా కూర్చునున్నావు, కూర్చోటం వరకు నువ్వు చేస్తావు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది కూర్చునే ఉన్నావు అనుకో, నువ్వు యోగస్థితిలో లేవు. నువ్వు శాంత స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత కాల ప్రవాహం ఎటు తోస్తే అటు వెళ్ళాలి. నువ్వు ఇటు మంచిది ఇది చెడు అని నువ్వు నిర్ణయించుకున్నావు అనుకో, నువ్వు ఆ శాంత స్థితిలో లేవు. ప్రవహించకుండా కూర్చుండిపోయావు అనుకో, గట్టు వద్దున శాంత స్థితిలో లేవు. కొంచెం అవగాహన చేసుకోండి ఏం చెప్తున్నాను. అర్థమవుతే చాలా సింపుల్. ఏంటి లక్ష్యం అని చెప్తున్నాను, అహంకార రాహిత్యము, కోరికల రాహిత్యము, మమకార రాహిత్యము, ఏ ఆలోచన లేదు. తెల్లని తెర వెలుతురు పడుతోందంటే తెర మీద బొమ్మలేం లేవు, నో ఇమేజెస్. సినిమా స్క్రీన్ తెల్ల లైట్ వేశాడు, పిక్చర్ ఆన్ చేయలేదు. కానీ లైట్ వెళ్ళగానే స్క్రీన్ మీద అడ్డంగా ఓ ఎర్ర గ్లాస్ పెట్టాను అనుకోండి, నేను ఏం కనిపిస్తుంది స్క్రీన్ మీద? ఎరుపు రంగు కనిపిస్తుంది. అందులో కొన్ని బొమ్మలు గీశాను అనుకోండి, ఆ బొమ్మలు కనిపిస్తుంది కదా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది ఉదాహరణ కాదు, నిజముగా జరుగుతున్నటువంటిది రియాలిటీ. ఉదాహరణ అనుకుని మిస్ అవుతారు మీరు పాయింట్. ఉదాహరణ కాదు, ఇది జరుగుతున్నది అంతే. ప్రకృతిలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, మీ కన్ను ఫిల్టర్ చేస్తుంది దాన్ని. మీరు వస్తువుని చూడటం లేదు, వస్తువు మీద మీకు ఉన్నటువంటి జ్ఞానముతో చూస్తున్నారు. అవునో కాదో చూడండి. మీరు తెలుగు అక్షరాలు ఇక్కడ రాస్తున్నాయి, తెలుగు రాదు ఒకడికి, తెలుగు భాష ఉంటుందని తెలియదు వాడికి, అప్పుడు ఇవేంటివి? ఏమీ లేదు, వాడిలో ఏ విధమైనటువంటి చలనము కలిగించదు కదా. చలనం ఎప్పుడొచ్చింది? నువ్వు తెలుగు భాష అనేటటువంటి ఒక అర్థం పెట్టుకుంటే అంచేత బాహ్య జగత్తులో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయి? నీ యొక్క ప్రీ సపోజిషన్, నువ్వు ముందే ఒక ఊహలో ఉన్నావు, ఆ ఊహ వల్ల అలా కనిపిస్తున్నాయి తప్ప అది యాక్చువల్ గా ఏమిటో అది నువ్వు దర్శించలేకపోతున్నావు, దర్శించలేవు కూడా నువ్వు ఉన్నంత వరకు. ఇంకేత నువ్వే అడ్డు. సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు దీన్ని. పేరు రకరకాల పేర్లు, కానీ అవగాహన అవుతోందా చెప్తున్నది. నువ్వు ఏది చూసినా తప్పే చూస్తావు, ఏది చూసినా. ఇది అర్థం అవ్వాలి ముందు. అంతర్దృష్టితో చూసినప్పుడు ఉన్నది ఉన్నట్టు చూడగలుగుతావు. ఆ దృష్టి గురించి మాట్లాడుతున్నాను నేను. మళ్ళీ అర్థం చేసుకోండి, శాంతముగా ఏ విధమైనటువంటి ప్రకంపనలు లేకుండా నువ్వు ఉండగలిగితే నీ చెవులు విన్నది కరెక్ట్, నీ కళ్ళు చూసింది కరెక్ట్, నీ ఇంద్రియాలు రికార్డు చేసింది కరెక్ట్, ఏ విధమైన ప్రకంపనలు వచ్చినా అది తప్పే. దానికి ఏ ఉదాహరణ ఇస్తాం? జలాశయములో చంద్రుడి యొక్క ప్రతిబింబం, ఏ కంపన లేనటువంటి నిశ్చలమైనటువంటి సరోవరం, చంద్రుడు ఎలా ఉన్నాడో అలాగే ప్రతిబింబిస్తాడు. కొంచెం కంపనలు వచ్చాయి, కంపనలు ఎక్కడొచ్చాయి? పదార్థంలో రాలేదు, చంద్రుల్లో రాలేదు, నీళ్ళల్లో వచ్చాయి, నీలో వచ్చాయి. నువ్వు కంపిస్తున్నావు, నువ్వు కంపించి నేను బీదవాడిని, డబ్బున్నవాడిని, నేను లక్షాది కానీ, నా కోరిక తీయటం లేదు, నాకు ఈ బాధలు ఉన్నాయి, నా చదువు రావటం లేదు, ఇదంతా కూడా నీ యొక్క ప్రకంపనే తప్ప అక్కడేం లేదు. అసలు అక్కడ ఉన్నది సత్యమే, సర్వజ్ఞత్వమే, సర్వవ్యాపకత్వమే, సర్వసమర్థతే. అందరికీ కళ్ళు ఉండి మానవ శరీరం ఉన్నటువంటి వాడు అందరికీ కూడా అది అలాగే కనిపించాలి. కానీ మరి అలా కనిపించడం లేదుగా. కారణం ఏంటి అంటే నీ మనస్సు, నీ మనస్సు. అందుకే బాబా ఏమంటాడు, వజ్రం కావాలన్నాడు. తను ఇంగ్లీష్ లో అన్నాడు, డై మైండ్, మనస్సు చచ్చిపోతే, ప్రకంపనాలు ఆగిపోతే మృత్యువు కూడా ఉండదు. రోగాల సంగతి తర్వాత చూద్దాం, అసలు మృత్యువు ఉండదు. అర్థం చేసుకోండి దాన్ని. ధ్యాన స్థితి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ధ్యాన స్థితి అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏమని అర్థం చేసుకుంటున్నాం? మన యొక్క అహంకార మమకారాల వల్ల ధ్యాన స్థితి నుంచి చితులవుతున్నాం. కానీ మాటల యొక్క తప్పది, ధ్యాన స్థితి నుంచి నువ్వు చితులవటం లే, ధ్యాన స్థితిని గమనించలేకపోతున్నావు. నువ్వు ఉన్నది ధ్యాన స్థితిలోనే, కానీ ఆ ధ్యాన స్థితిలో ఉన్నటువంటి దానిని, అంటే ఇందాక చెప్పిన ఉదాహరణ ఉంది, తెర మీద కాంతి పడుతుంది, ఎర్ర రంగు ఫిల్టర్ పెట్టావు, ఏదో పసుపు రంగు ఫిల్టర్ పెట్టావు, షట్చక్రాల రంగులు పెట్టేసుకోండి, కాంతి మూలాధారం వరకు వెళ్లేసరికి ఏడు రంగులు వచ్చేసాయి. ఇప్పుడు ఈ కాంతి కిరణం వెనక్కి వెళ్తుంది, ఎరుపు నుంచి కాషాయము, కాషాయము నుంచి పసుపు, పసుపు నుంచి ఆకుపచ్చ, ఆకుపచ్చ నుంచి నీలము. ఆ కాంతి కిరణము వెనక్కి వెళ్తున్నప్పుడు తన సహజ స్వభావంలోకి వెళ్తోంది అది. ఈ రంగులు దానిలో లేవు, ముందు తెల్ల కిరణమే ఉంది, ఫిల్టర్ అవుతున్నాయి రంగులు కదా. ఇది వెనక్కి వెళ్తే చివరికి ఎక్కడికి వెళ్ళింది? మళ్ళా ఆ తెల్ల కాంతిలోకే వెళ్తుంది అది కదా. దీన్ని ప్రత్యాహారము అన్నాడు యోగ భాషలో. అంటే ఇంద్రియాలు వెనక్కి మళ్ళుతాయి. అంటే ఏంటి, నీ కళ్ళు బయటికి చూడకూడదు, లోపలికి చూడాలి. ఆ స్థితిని వర్ణించాడు ఆ పాటలో అన్నమాచార్యుడు. కలగంటి పెట్టాపాట మళ్ళా రెడీ చేసింది, భావం అర్థమవుతుంది కదా. కానీ ఏది కలని ఇప్పుడు? ఆ భావం కల, మనం చూసుకున్నది కల, ఫ్యాక్ట్. కల అంటే అర్థమైందా? ఏది అవాస్తవము? నువ్వు చూసేదంతా అన్రియలే. ఇంచేత నువ్వు చూసేదంతా కూడా నీ దృష్టి దోషముతో చూస్తావు, నువ్వు దాన్ని మైనస్ చేసి చూడలేవు. నేను ఎంత చెప్పినా నాలాగే చూస్తానని నీ దృష్టికోణంతో చూడను. కానీ ఆ శాంత స్థితిలోకి వెళ్ళిపోతే ఎవడైనా ఒకేలాగా చూస్తాడు. సత్యము ఒకటే అంటల్లో అర్థం అది. ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి, చాలా సింపుల్. ఉండే ఆ స్థితిలో ఉండిపోండి, ఇంక అక్కడి నుంచి కింద పడకండి. మొత్తము సాధన అంతా ఏంటి అంటే ఆ స్థితిని కాపాడుకుంటూ ఉండటం. ఇంకేం లేదు, అసలు చేయవలసింది ఏం లేదు. ఈ ఎక్సర్సైజెస్ అన్ని ఎందుకు డిజైన్ చేశాడు? ఎడమవే పొంగుతూ ఉంటే కుడివే పొంగమంటాడు, కుడివే పొంగితే ముందుకు వంగుతూ ఉంటే వెనక్కి వంగుతూ ఉంటే. కానీ ఇదంతా దేనికి? నువ్వు పడిపోకుండా ఉండటానికి, అంతేనా? అదే విధముగా నీ మనస్సు ఎటు ఎటు వెళ్తూ ఉంటే అటు నుంచి వెనక్కి తిప్పుకోవాలి. అది సాధన. నువ్వు ఒక బొమ్మ పెట్టుకుని ఆ బొమ్మను చూస్తూ కూర్చున్నావు అనుకో, రాంగ్ ట్రాక్ అయిపోతుంది. అంతేనా? అది ఎవడైనా కావచ్చు, బాహ్యం కాదు కావాల్సింది. ఇందులో ఉన్నటువంటి స్థితిని అలాగే ఉంచుకుంటూ అన్ని పనులు చేయగలగాలి. యోగస్థ కురు కర్మాణి. నేను పని చేయకుండా అలాగే కూర్చుంటాను, కూర్చో కానీ నువ్వు రాయి అవుతావు. నీకు రాయికి తేడా ఏంటి? ఇంకా దానికింత వివరించింది పరిణామ క్రమంలో మానవ శరీరాన్ని ఎందుకు తెచ్చుకోవటం రాయి అయిపోతే పోలే. అదే కాదు సమాధి అంటే, అది కాదు. ఆ సెన్సిటివ్నెస్ డెవలప్ చేసుకోవాలి, అదే సాధన, అదే ధ్యానము. దానికి ధర్మాలు అక్కర్లేదు, మతాలు అక్కర్లేదు, గురువులు అక్కర్లేదు, దేవుళ్ళు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. ఈ ప్రిన్సిపల్ అర్థమవుతే చాలు, ఈ సిద్ధాంతం అర్థమవుతే చాలు మీకు. ఏంటి ఆ సిద్ధాంతము? నువ్వు ఆలోచించుకో. కానీ ఆలోచించకు అంటే ఏమని అనిపిస్తుంది?
ఏమననిపిస్తోంది? అజ్ఞానిగా బతుకు అని. అదే పారాడాక్స్. నిన్నటి నుంచి నేను ఈ ద్వంద్వాలే చెప్పుకుంటూ వస్తున్నాను. ఒక పక్క ఏం చెప్తున్నాడు, అసలు నువ్వు ఏమి ఆలోచించకంటున్నాడు, కానీ స్థితి ఏమిస్తుందంటున్నాడు, సర్వజ్ఞత్వం ఇస్తుందంటున్నాడు. అంచేత నువ్వు ఆలోచన రహిత స్థితిలో ఉండి సర్వజ్ఞత్వం రాలేదు అంటే నువ్వు ఆలోచన రహిత స్థితికి వెళ్ళలేదని అర్థం. అంతే, నువ్వు తప్పే చేయటం లేదు. నేను వెళ్ళాను మాత్రం ఆలోచన రహిత స్థితికి, నాకు సర్వజ్ఞత్వం రాలేదు. నువ్వు వెళ్ళలేదు, ప్లగ్ పెట్టావు లూజ్ కనెక్షన్, కరెంట్ రాలేదు, ఏం చేస్తాం? మళ్ళీ ప్లగ్ పెడతాం, మళ్ళీ ప్లగ్ పెడతాం, ఎన్నిసార్లు పెడతాం? అంతే కదా, ఇది అంతే. ఎన్నిసార్లు మీరు ఎలా కూర్చుంటారు ఆ స్థితి మీద అర్థమయ్యేంత వరకు? కానీ అసలు అలాంటి స్థితి కోసం కూర్చుంటున్నావు అని తెలియకపోతే అది జరుగుతుంది. భారతదేశంలో జరిగేటటువంటి తప్పు అది. అందరూ ధ్యానులే, కానీ ధ్యాన స్థితి వల్ల మీకు ఏం రావాలో మర్చిపోకూడదు. మీరు మీ కోరికలు తీర్చేటటువంటి ధ్యానము మిమ్మల్ని గంగలో దింపుతుంది కాదా? ఇంకా కోరికలు తీరితే వైబ్రేషన్స్ పెరిగాయనే అర్థం అవునా? మరొకటి, మాకు ఎందుకండి ఈ మెడిటేషన్? ఆలోచించండి, ఎందుకో మెడిటేషన్. మెడిటేషన్ వల్ల ఏమొస్తుంది? సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత కోసమే వీడు చదువు మొదలెడతాడు. మొదలెట్టి ఎక్కడ ఆగుతాడు? అక్కడ వరకు వెళ్ళాడు, ఈ మధ్యలో ఎక్కడో ఆగుతాడు. నాకేం లాభం అయిందంటాడు, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు, పరీక్ష రాయడు, డిగ్రీ కావాలి. కానీ ఇక్కడ పరీక్ష పెట్టేదెవరు? ప్రకృతి. అంటే ఎగ్జామ్లకు నువ్వు మార్కులు ఏం వేయించుకోలేవు. నువ్వు ఆ స్థితిలో ఉంటే సర్వజ్ఞత్వం వస్తుంది, నువ్వు ఆ స్థితిలో ఉంటే సర్వవ్యాపకత్వం వస్తుంది, నువ్వు ఆ స్థితిలో ఉంటే, ఆ స్థితిలో నువ్వు ఉంటే నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంటుంది. కానీ వాళ్ళ మీద ఆ ప్రభావం ఉందని నువ్వు గుర్తించావనుకో, నువ్వు ఆ స్థితిలో లేవు. క్రైస్ట్ అన్న మాట అర్థమది. బాబాని ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకపోవటానికి కారణం అది. చేతకాంతనం కాదు, యాక్సెప్ట్ చేశాడు అంటేనే అర్థం ఆ స్థితిలో లేడని. చాలా మంది అడుగుతారు, ఋషులు రావణాసురుని చంపలేరా? మీకు అర్థమైన ప్రశ్న ఎంత నిరర్థకం. మీకు తెలిస్తే ముందు ఋషికి మన యొక్క లోపాలు, మన యొక్క క్వాలిటీస్ ఆపాదించకండి. వాడి అయస్థితిలో ఉన్నాడు, ఆకాశానికి రావణాసురుడి మీద కోపం లేదా అన్నట్టు ఉంటుంది. ఉంటుందా ఆకాశానికి కోపం? కొన్ని ఋషుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుందా? ఏముండదు. నిర్లేప దళిత శాస్త్రనామాల్లో ఏమీ దాని మీద లేపనం అంటే తూతూ ఉండదు. చైతన్య క్రియాయోగంలో ఈ మానసిక స్థితులకి మార్కులు వేయటం నేర్పారు. యు కెన్ లెర్న్, తెలుస్తుంది అసలు అప్పుడు ఆ మానసిక స్థితి ఎక్కడుందో. కంప్లీట్ గా చిత్తులు అయినటువంటి స్థితిలో జీరో, అత్యత స్థితి ఒకటి, ఈ మధ్య వాల్యూస్ ఉన్నాయి 0 to 1. మళ్ళీ అర్థం చేసుకోండి, ధ్యాన స్థితి మన లక్ష్యము. ఈ ధ్యాన స్థితిలో ఎక్కడైనా కూర్చోమ్మా, ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ కూర్చో. ఈ ధ్యాన స్థితిలో మన లక్ష్యం ఏమిటో అర్థం చేసుకోండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యోపాసతే. అనన్య చింత లేకుండా అంటే అర్థం ఏంటి? భగవంతుడి మీద నీ దృష్టి ఉంటే, అన్యుల మీద దృష్టి ఉన్నట్టే నువ్వున్నావు. భగవంతుడి మీద కాదు దృష్టి. కానీ ఏం చెప్పాడు అక్కడ? అనేక చోట్ల ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఒక బిందువు దగ్గరికి తీసుకొచ్చి తర్వాత బిందువును వదిలేస్తే బ్లాంక్ అయిపోతావు కదా. అదొకే ఏమంటారు, టెక్నిక్. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నటువంటి ఆలోచనలు ముందు ఒక చోట ఫోకస్ చేయి, దాన్ని కాన్సన్ట్రేషన్ అంటాం. ఫోకస్ చేసేకేం చేయాలి? ఏ బిందువు మీద నువ్వు ఫోకస్ చేస్తున్నావు ఆ బిందువును కూడా మర్చిపోవు. అప్పుడేమవుతావు నువ్వు, అన్యము లేదు, అన్యము లేదు కనుక నువ్వు లేవు, ఇంకోటి ఉంటేనే నువ్వు ఉన్నావు అనేటటువంటి ఇది తెలుస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు అనుభవం చాలా చోట్ల వస్తుంది. మీకు లిఫ్ట్ లో వెళ్తున్నారు, మొదటి జర్క్ లో మీకు తెలుస్తుంది లిఫ్ట్ మూవ్ అవుతోందని, తర్వాత తెలియదు, మళ్ళీ ఆగితే తెలుస్తుంది. ఇంచేత కంపేర్ చేయడానికి ఇంకో ఆబ్జెక్ట్ లేదు. నువ్వున్నావు లోపల ఉన్నావు, కానీ లిఫ్ట్ యొక్క మూవ్మెంట్ కంపేర్ చేయాలి అంటే అనన్య ఇంకోటి ఉండాలి, అక్కడ అన్యం ఉండాలి. అన్య లేకపోతే నీకు మూమెంటే తెలియదు. ఇంకోసారి ఇంకో ప్రమాదం వస్తుంది, నువ్వు స్థిరంగానే ఉంటావు కానీ కదులుతున్నటువంటి భ్రమ వస్తుంది. ఎక్కడ ఈ రెండు తప్పులు జరుగుతున్నాయి. దాని యోగ సాధన ఎందుకు, మంత్రాలు ఎందుకు, దేవుళ్ళు ఎందుకు? ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. అర్థమైపోతే అర్థమైపోయింది, ఇంకా అక్కడ చెప్పేది ఏం లేదు. అందుకే మొత్తం భగవద్గీత నువ్వు నాకు చెప్పేది ఏంటి పోవాయి అన్నాడు అర్జునుడు. అంత కృతజ్ఞుడు అసలు ప్రపంచంలో ఉండలేడు. మార్కులు వేయాలి అంటే కృతజ్ఞతకి మొత్తం గీత విని చివరికి ఏం చెప్పాడు, నాకు గుర్తొచ్చింది నువ్వు పో అన్నాడు కదా. పాట పెట్టు. ఆకాశాన్ని కాగితంగా మార్చేసి ఆ శాంత స్థితిని వర్ణించాలనుకుని కాళిదాసు లెవెల్ వ్యక్తులు రాయదలుచుకున్న దే కెనాట్ అంటంలో అది అతిశయోక్తి కాదు అన్నది మీకు అర్థం అవ్వాలి. ఆ గొప్పతనం ఆ స్థితిది బ్లాంక్నెస్ కాదు, అది టొటాలిటీ, అది పూర్ణత్వం. అది అనుభూతిలో మనకి దెబ్బ తినేది అక్కడ, ప్రాక్టీస్ చేయాల్సింది అక్కడ, నిలదొక్కుకోవలసింది అక్కడ, అంకురాన్ని మహావృక్షంగా మార్చుకోవలసింది అక్కడ. అంకురం చాలా సింపుల్, ప్రతిరోజు మీరు గుర్తించుకోవచ్చు కానీ అంకురం నిలదొక్కుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ అది, ఆ శాంత స్థితి ఉన్నదే, దానికి మీరేం చేయక్కర్లే, అది అర్థం చేసుకోండి. ఏం చెయ్యాలి? నిరంతరము పానీయములు ద్రావుతం గుడుచుతం భాషించుతం హాస లీలా నిద్రాదులు చేయుతం తిరుగుతం లక్షించుతం సంతత కంటిన్యూస్ గా అశాంత స్థితి. అశాంత స్థితిలో మరిచెన్ తురారిసుతుడే తద్విశ్వమం. ఇది మర్చిపోవాలి. మీరు మర్చిపోవాలంటే కోరికలు ఉండకూడదు. కానీ తమాషా ఏంటి, కోరికలు లేనటువంటి ఆ స్థితిలో కల్పవృక్షం అయిపోతావు, అన్ని కోరికలు తీరిపోతాయి. మళ్ళీ పారాడాక్స్ ఏం చెప్తున్నావు, కోరికలు లేని స్థితి అంటున్నావు, అన్ని కోరికలు తీరుతాయి అంటున్నావు. రెండు అయితే ఆ సహస్రనామాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అది అలా చదివితే ప్రతి సహస్రనామంలోనూ ఇదే ఉంటుంది. చదివేస్తాము, అవగాహన చేసుకో. ఈ మానసిక స్థితి గురించే చెప్తున్నాడు. ఆ పొగడతలన్నీ కూడా ఏ మానసిక స్థితి, ఇప్పుడు మీరున్న మానసిక స్థితి. మరి మా కోరికలు తీయటం లేదే, నువ్వు ఉంటే కోరికలు తీరావు. ఇంగ్లీష్ రానివాడు ఉంటే ఇంగ్లీష్ అర్థం కాదు, అంతేనా? మరి ఇది ఒప్పుకున్నప్పుడు ఇది ఎందుకు ఒప్పుకోలేకుండా ఉన్నారు? రెండు ఒకటేగా ఉదాహరణ. విద్య, ఆత్మవిద్య, అన్ని కోరికలు తీర్చేటటువంటి విద్య. అన్ని కోరికలు అంటే అన్ని కోరికలు, ఇది సంభవమా ఇది అసంభవమా అనేటటువంటి ప్రసక్తి ఉండదు. అది గుర్తుంచుకోండి. మీరు పెద్ద మెరికలే చిన్న మెరికలే నుండి ఉండదు. చిన్న తలనొప్పి తీసేయచ్చు, చచ్చిపోయిన వాడిని బతికించవచ్చు. ఆ స్థాయిలో రెండో ఒకటే, తలనొప్పి పోయినా అంతే, చచ్చిపోయిన వాడు బతికినా అంతే. కలగంటున్నాడు, నాకు తలనొప్పి వచ్చిందని ఒకడు, చచ్చిపోయానని ఒకడు లేచాడు. ఏమైంది? తలనొప్పిగా ఉన్నవాడికి తలనొప్పి పోయింది, చచ్చిపోయిన వాడికి సావు పోయింది. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏది? మీకు అనిపిస్తుంది తలనొప్పి పోవడం చిన్న ఆశ్చర్యం, చచ్చిపోయిన వాడు బతకడం పెద్ద ఆశ్చర్యం అని. కానీ టెక్నికల్ గా ఒకటే జరిగింది అక్కడ, రెండు జరిగాయా? నువ్వు మేల్కొన్నావు. ఇవి మాటల గారిడి ఎందుకు అంటే ఆ స్థితి మీకు అర్థమవటానికి. ఆ స్థితి అర్థమైపోతే ఇంకా అలా ఉండిపోండి. ఏది అసంభవం కాదు అక్కడ, ఏది అసంభవం కాదు. మృత్యువుని జయించటం సంభవమే, అది కోరకు అంటాడు రావణాసురుడు. నేను చావకూడదు నువ్వు కోరితే ఏమని చెప్పుకుంటున్నాం మనం? ఏం చెప్పేట బ్రహ్మ? బ్రహ్మవాడు ఏమని చెప్తాడు? అది తప్ప కరెక్టా? అది హనుమంతుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, చిరంజీవులు ఉన్నారు కదా, ఇచ్చా మృత్యువు పొందినటువంటి భీష్ముడు ఉన్నాడు. మరి ఎందుకు అలా చెప్పాడు బ్రహ్మ? బ్రహ్మగారి జ్ఞానం లేదేమో, మన నుదుట వ్రాత రాయగండి. కానీ మీకు అర్థమైందా ఏంటో? కోరికలు లేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు అమరత్వాన్ని పొందగలవు, కానీ కోరుకుంటే పొందలేవు. పారాడాక్స్. అంతేత రావణాసుడు పొందలేడు. మళ్ళీ అర్థం చేసుకోండి, ఆ స్థితి యొక్క వర్ణన ఇదంతా కూడా. అందుకని సహస్రనామ పారాయణ చేయాలి. ఆ స్థితి మీకు అర్థం అవ్వాలి. లలిత సహస్రనామం యొక్క చైతన్య క్రియాయోగం యొక్క అటెంప్ట్ ఇది. మీరు ఆ స్థితిలో అర్థం చేసుకోండి అని. అవుతే ఇంకా చైతన్య క్రియాయోగం పారాయణ మొదలెట్టేస్తాం మాస్టారు. పారాయణ చేయండి, దాని ఎఫెక్ట్ దాని ఉంది, కానీ నేను దాని గురించి మాట్లాడటంలే. మీరు ఏమీ చేయవలసినటువంటి స్థితి గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు పారాయణ మొదలెట్టారంటే నేను చెయ్యొచ్చు, దానికి ఉంది మానసిక స్థితి అర్థమవుతోందా? ఆ స్థితిలో ఉండి ఇవన్నీ చేయండి, అక్కడ నుంచి కిందకి దిక్కండి మీరు. ఇంకా మీ కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, రోగాలు ఉండవు. ప్లస్ ఆ మానసిక స్థితిలో మీరు ఉన్నప్పుడు ఎవరు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పనులు అయిపోతాయి. మరి అవనివి కూడా ఉన్నాయి కదా. లైట్ వేయండి మాస్టారు అని చెప్పి వాడు కళ్ళు ముట్టుకున్నాడు. మాస్టర్ లైట్ వేసాడు. ఏం కనిపిస్తుంది వీడికి? అది చేస్తాం గురువుల దగ్గరికి వెళ్ళి ఆ పని చేయకండి మురరు అని ఆరతిస్తాం. కళ్ళు తెరుచుకోండి, జ్యోతి ఉంచండి, మీరు కళ్ళు మూసుకోకండి. ఆర్థిక ఇంపార్టెన్స్ కూడా మీకు అర్థం అవ్వాలి కదా. ధ్యాన స్థితి గురించి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి మీరు. ఆ ధ్యాన స్థితిలో ఉండి అక్కడ నుంచి కింద పడకుండా ఉండటమే మొత్తం సాధన రహస్యము. రూపాయి స్వర్గావతరణ మీరు చేసుకోండి, మీరు వేదమూర్తులు అయిపోండి, మీరు ఏదైనా అయిపోండి, ఎసెన్షియల్ ట్రిక్ ఏంటి అంటే కింద పడకండి. పడకుండా ఉండటానికి ఏం చేయాలి? నిశ్చలంగా యథాదీపో నివాతస్తో, గాలి లేనటువంటి ప్రదేశములో దీపము ఎలా వెలుగుతుంది? కంపనం లేకుండా వెలుగుతుంది. అలాగే ఉండిపోండి. అంటే ఏ ఆలోచన వచ్చినా ఇటు ఆలోచన వెళ్తూ ఉంటే ఇటు తీసుకొస్తాం, ఇటు ఆలోచన వెళ్తూ ఉంటే ఇటు తీసుకొస్తాం. సెంటర్ లో ఇడ పింగళ సుషుమ్న. సుషుమ్న అంటే అర్థం ఏంటో తెలుసా? అందముగా ఉన్నది. ఆ శాంత స్థితి కానీ ఆ శాంత స్థితిలో ఉన్న తర్వాత నీ అంతటి నువ్వేం చేయలేవు ఇంకా. కానీ పనులు జరుగుతాయి కదా. ఎలా జరుగుతాయి? యతీనా బ్రహ్మ భవతి సారథి. ఆ స్థితిలో నీ యొక్క అహంకారము, నీ యొక్క కోరికలు ఇవి ఏవి పనిచేయవు. మరి ఏం చేస్తాయి ఇక్కడ? పరిణామక్రమం పనిచేస్తుంది. అది పరిణామక్రమంలో జీవించటం అంటే ఆ ప్రవాహానికి అనుగుణంగానే జీవిస్తావు నువ్వు. నీ యొక్క ఒపీనియన్స్ ఇది మంచిదా ఇది చెడదా ఏముండదు. ఉన్నాయి అంటే మీరు ఆ స్థితికి వెళ్ళలేదు. అంటే నా ఇష్టం వచ్చినట్టు చేసేవచ్చా, నా ఇష్టం వచ్చి చేసేవచ్చా అనే భావం ఉందా అక్కడ? అసలు నువ్వే లేవు ఇంకా, నీ ఇష్టం ఏముంది? అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి లైసెన్స్ కాదు. అసలు నువ్వేమీ చేయలేవు. తేడా అది. తాంత్రికులు అక్కడ దెబ్బతింటారు, నెగిటివ్ వే భావ మార్గీయులు అంటే అర్థం అది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే అసలు ఆ స్థితిలోనే లేదు ఇంకా, అసలు ప్రసక్తే లేదు. రావణాసురుడు చేసిన తప్ప అది. అశాంత స్థితి, ఆ ప్రశాంత స్థితిలో ఉండండి. టైం అయిపోగానే ఆర్తికి వెళ్ళిపోండి. కానీ ఇంకా కదలకండి ఆ స్థితి నుంచి. ఆర్తి టైం అయింది కనుక వెళ్తారు మీరు. మీరు వెళ్తానులే, టైం మిమ్మల్ని తోస్తుంది. పాట పెట్టు. Thank you.
శిబిరంలో మీకు స్టార్టింగ్ పాయింట్ చెప్తున్నా, ఇంట్రొడక్షన్. మీరు టెక్స్ట్ బుక్స్ చదివితే, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, ఇంట్రొడక్షన్ ఫైనల్ చాప్టర్ అవుతుంది. గురువుగారు ఆర్టికల్స్ అన్ని మీరు చూస్తే, అది గురువుగారు ఆర్టికల్ అని మీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే, ఫస్ట్ పేరాకి లాస్ట్ పేరాకి తేడా ఉండదు. ఫస్ట్ పేరాలో ఏం చెప్తున్నానని చెప్తున్నారో, లాస్ట్ పేరాలో అది చెప్పాను అని చెప్తాడు. కాలేజెస్ లో అక్కడ సిలబస్ ఇస్తారు మొదటి రోజు, లాస్ట్ రోజు ఏమవుతుంది, సిలబస్ పూర్తయింది అంటారు, అంతే కదా. ఈ మానసిక స్థితిలో ఉండటం మీరు అభ్యాసం చేసి, ఈ మానసిక స్థితిలోనే ఉంటే ఏమవుతుంది అనేది ఆ పాట. శంఖ్ ఈ పాట పాడారు, శంఖము అంటే అర్థము, ఖమ్ అంటే ఆకాశం, శమ్ అంటే శాంతి. శాంత స్థితిలో ఉన్నటువంటి ఆకాశము అంటే శబ్దాలన్నీ కూడా శాంతించినటువంటి స్థితి. శం ఖమ్ అంటే అర్థం అది. శంఖాన్ని ఊదటం ఇంకో పారాడాక్స్. శంఖం అంటే అర్థం ఏంటి, ఖమ్ అంటే ఆకాశం, శమ్ అంటే శాంతి. ఆకాశం యొక్క లక్షణం ఏంటి, శబ్దాలు. శబ్దాలు ఏమివ్వాలి, పదములు శాంతించాలి. పదములు శాంతిస్తే పదార్థాలు శాంతిస్తాయి. అది సిలబస్. అశాంతిలో ఉన్నటువంటి పదార్థమే రోగగ్రస్తమైనటువంటి పదార్థము. పూర్తిగా పాడైపోయినటువంటి పదార్థం మృత్యువు. అంతేత పదార్థమే శాంతిస్తే ఏమీ అవదు.